स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः भज गोविन्दम् भज गोविन्दम् भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुकृन् करणे नहि नहि रक्षति डुकृन् करणे भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते मूढजहीः धनारमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां मूढजहीः धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णां यल्लभसे निज कर्मोपातम् यल्लभसे निज कर्मोपातम् वित्तं तेन विनोदयचितम् वित्तं तेन विनोदयचितम् भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते यावद्वितो पार्जनसक्तः स्तावन्निज परिवारो रक्तः यावद्वितो पार्जनसक्तः स्तावन्निज परिवारो रक्तः पशाजीवति जर्जर देहे पशाजीवति जर्जर देहे वार्तां कोऽपि न पृच्छति गेहे वार्तां कोऽपि न पृच्छति गेहे भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते मा कुरु धनजन यौवन गर्वम् हरति निमेष काल सर्वम् मा कुरु धनजन यौवन गर्वम् हरति निमेष काल सर्वं मायामयमिदम् अखिलं हित्वा मायामयमिदम् अखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते सुरमन्दिरतरुमूलये வாசஹ செய்யா பூதலம் அஜினம் வாசஹ சுரமந்திர தரு மூல நிவாசஹ செய்யா பூதலம் அஜினம் வாசஹ சர்வ பரிக்ரஹ போக த்யாக சர்வ பரிக்ரஹ போக த்யாக கஸ்ய சுகம் ந கரோதி விராக கஸ்ய சுகம் ந கரோதி விராக பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் கோவிந்தம் பஜ மூடமதே பகவத் கீதா கிஞ்சிததீதா பகவத் கீதா கிஞ்சிததீதா கங்கா ஜலலவ கணிகா பீதா சத்ருத பியேன முராரி சக்ருத பியேன முராரி சமர்ச்சா சக்ருத பியேன முராரி சமர்ச்சா கிரியத்தே தஸ்யயமேனன சர்ச்சா கிரியத்தே தஸ்யயமேனன சர்ச்சா பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் கோவிந்தம் பஜ மூடமதே புனரபி ஜனனம் புனரபி ஜனனம் புனரபி மரணம் புனரபி ஜனனம் புனரபி மரணம் புனரபி ஜனனி ஜடரே சயனம் இஹ சம்சாரே பஹுதுஸ்தாரே இஹ சம்சாரே பஹுதுஸ்தாரே கிருபயா பாரே பாஹி முராரே கிருபயா பாரே பாஹி முராரே பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் கோவிந்தம் பஜ மூடமதே கேயம் கீதா நமசஹஸ்ரம் நேயம் ஸ்ரீபதி ரூபமஜஸ்ரம் கேயம் கீதா நமசஹஸ்ரம் தேயம் ஸ்ரீபதி ரூபமஜஸ்ரம் நேயம் சஜ்ஜனா சங்கே சித்தம் நேயம் சஜ்ஜனா சங்கே சித்தம் தேயம் தீனஜனாய ச வீத்தம் பஜ கோவிந்தம் பஜ கோவிந்தம் கோவிந்தம் பஜ மூடமதே அர்த்தமனர்த்தம் பாவய நித்யம் நாஸ்தி தத சுகலேச சத்யம் அர்த்தமனர்த்தம் பாவய நித்யம் நாஸ்தி தத சுகலேச சத்யம் புத்ராத பிதானாபாஜாம் பீதிஹி புத்ராத பிதானாபாஜாம் பீதிஹி सर्वत्रैष विहितारीतिः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गुरुचरणाम्भुज निर्भरभक्तः संसारादचिराद्भवमुक्तः गुरुचरणाम्भुज निर्भरभक्तः संसारादचिराद्भवमुक्तः सेन्द्रियमानस नियमादेवम् सेन्द्रियमानस नियमादेवम् द्रक्ष्यसि निज हृदयस्तन्देवम् द्रक्ष्यसि निज हृदयस्तन्देवम् भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते
శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఇలవేలుపులైన శ్రీమతి మల్లిని సుబ్బాయమ్మ, సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో, గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు హిమాదేవి. త్రిభాషా సహస్రావధాని, అభినవసుఖ, ఆంధ్రమురారి, బ్రహ్మశ్రీ, వద్దిపత్తి పద్మాకర గారిని వేదికను అలంకరించవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాము. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా డాక్టర్ తాతిని రామబ్రహ్మ గారిని కోరుచున్నాము.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ముందుగా ప్రార్థన.
నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగనీ కునే శరణంటిని నారాయణాచ్యుతానంత గోవింద హరి సారముగనీ కునే శరణంటిని సారముగనీ కునే శరణంటిని నారాయణ 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 చలువయును వేడియును నటల సంసారంబు తొలగు సుఖమొకవేళ దుఃఖమొకవేళ ఫలములి వెయ్యి రెండు పాపములు పుణ్యములు ఫలములి వెయ్యి రెండు పాపములు పుణ్యములు పులుపు తీపులు కలిపి భుజించినట్లు నారాయణాచ్యుతానంత గోవిందరి సారముగని కునే శరణంటిని పగలు రాత్రుల రీతి బహు జన్మ మరణాలు తగుమేను పొడచూపు తను తానే తొలగు నగించునొకవేళ నలగించునొకవేళ నగించునొకవేళ నలగించునొకవేళ ఒగరు కారపు విడెము ఉబ్బించినట్లు నారాయణాచ్యుతానంత గోవింద హరి సారము గని కునే శరణంటిని సారముగని కునే శరణంటిని ఇహము పరమును వలెనే ఎదుటి కల్లయు నిజము విహరించు భ్రాంతియును విభ్రాంతియును మదిని సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణించి సహజ శ్రీ వెంకటేశ్వర నన్ను కరుణించి బహువిధముల నన్ను పాలింపవే నారాయణ అచ్యుతానంత గోవింద హరి సారముగ నీకునే శరణంటిని సారముగ నీకునే శరణంటిని నారాయణ 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 నారాయణ.
జగద్గురువు శ్రీ ఆదిశంకర్లు రచించిన భజగోవింద స్తోత్రం 7వ మరియు చివరి రోజు ప్రవచనముకు స్వాగతం. గురువుగారికి ప్రవచనానంతరం సన్మానం ఉంటుంది. అందరూ వీక్షించి వెళ్ళమని ప్రార్థన. రేపటి నుండి 3 రోజులు కనకదారా స్తోత్రం మీద బ్రహ్మశ్రీ గరిగపాటి నరసింహారావు గారు ప్రవచనం చేయనున్నారు. అందరూ తప్పక రండి. ఇప్పటి వరకు గురువుగారు ఎంతో అద్భుతంగా చక్కని ఉపమానాలతో మంచి కథలతో మేము అందుకునే స్థాయిలో భజగోవిందం వివరించారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వినే కొలది శంకరుల మీద వారి వాంగ్మయం మీద భక్తి గౌరవాలు ఇనుమడిస్తున్నాయి. కాశ్మీర్లోని శారదాపీఠాన్ని సర్వజ్ఞపీఠం అని అంటారని విన్నాము. ఎన్నో అర్హతలు మరియు సుకృతం ఉన్నవారికి మాత్రమే దీనిని అధిరోహించగలరని శంకర భగవత్పాదులు ఇక్కడికి వచ్చి అన్ని మతాల వాదనలను తన వాదనతో జయించి సర్వజ్ఞపీఠం అధిరోహించారు. ఇక్కడ శంకరుల వారి మీద గూర్చి ప్రవచనాలు జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్లోని సర్వజ్ఞపీఠం విముక్తి పొందడం ఎంతో ఆనందదాయకం. దైవనామస్మరణ ఎప్పుడూ చేయటం ఎంత ముఖ్యమో భజగోవిందంలో శంకరులు పదే పదే చెబుతూ వచ్చారు. నిరంతర సాధనతోటే చివరి క్షణంలో నారాయణ నామం పలుకగలమని ఆ శక్తి తెలియజేస్తుంది. ఈ సందర్భంలో ఈ ప్రవచనాలకు స్ఫూర్తిదాయకమైన మా డాక్టర్ సార్ మాతృమూర్తి శ్రీమతి సుబ్బాయమ్మ గారు గురించి 4 వాక్యాలు చెప్పి నా పరిచయ వాక్యాలు ముగిస్తాను. శ్రీమతి సుబ్బాయమ్మ గారు చదివింది 5వ తరగతి అయినా ఎంతో సంస్కారం కలవారు. ప్రతి ఉదయం తన 5 పిల్లలకు భర్తకు కావలసినవి సమకూర్చి పూజ పూర్తి చేసుకుని తులసి మొక్కకు ప్రదక్షిణ చేసి తులసి మొదలు నీళ్లు పోసి కానీ మంచినీళ్లు కూడా ముట్టేవారు కాదు. పిల్లలు అందరూ అమ్మకు చేదస్థం ఎక్కువని అనుకునేవారు. ఆవిడ ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా తన దినచర్య మార్చుకోలేదు. చివరకు తనకు ఎంతో నొప్పి కలిగించే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో మంచాన పడ్డారు. అన్ని పూజలు చేసినందుకు ఇదా అమ్మకు దేవుడిచ్చిన ఫలం అని పిల్లలు అనుకునేవారు. కానీ సుబ్బాయమ్మ గారు దైవం పట్ల అదే భక్తి కృతజ్ఞత చూపేవారు. నొప్పి తగ్గడానికి మత్తు ఇంజెక్షన్ ఇస్తామన్నా వద్దనేవారు. మీరందరినీ చూడటం నాకు ఆనందం, మత్తులో పడి నిద్రపోతే ఎలాగా అనేవారు. సుబ్బాయమ్మ గారు వారి జీవితంలో చివరగా అన్న 3 మాటలు వారి యొక్క నైజం ఉదాత్తత తెలియజేస్తాయి. మొదటి వాక్యం, రామ పరీక్షించుకోనైనా, ఎంత పరీక్షించుకుంటావో నీ ఇష్టం. 2వ వాక్యం, సర్వే జన సుఖినోభవంతు అని కోమాలోకి జారుకుంటూ అందరినీ అన్నీ మరిచి చివరి మాటగా రామ 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 అంటూ ఓపిక లేకపోయినా చేతులతో భజన చేసుకుంటూ పూర్తిగా కోమాలోకి వెళ్ళి పుణ్యగడియలు వచ్చే వరకు కోమాలో ఉండి 2 రోజుల తర్వాత చివరకు తన కుమారుడైన డాక్టర్ సార్ చేతుల్లో కనుమూశారు. తపస్సు మాత్రం ఆవిడ చేసి ఫలం మాత్రం సర్వేజన సుఖనోభవంతు అంటూ అందరికీ ఇచ్చారు. ఈ ప్రవచనాలు ఇదివరకు ఉండ్రాజ్వరంలో జరిగినవి, ఇప్పుడు ఇక్కడ జరుగుచున్నవి. ఇవన్నీ ఆవిడ దీవెనలతో జరుగుతున్నాయని మా ప్రగాఢ విశ్వాసం. ఈ మా ప్రయత్నాలన్నింటిలో ఆవిడ దీవెనలు మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండాలని కోరుకుంటూ నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగుస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయవలసిందిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను.
శృతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. చెప్పండి అందరూ కూడా, శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కొంచెం నీకు అభ్యంతరాలు అయితే సౌండ్ పెంచచ్చు. ఈ భజగోవింద గేయం ఒక కొత్త భగవద్గీత వంటిది. ఎంత చెప్పుకున్నా తనివి తీరనటువంటి మోక్షమనే ఫలాన్ని ప్రసాదించే కల్పవృక్షం వంటిది. అందులో ఇప్పుడు 27వ గేయంలో గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయచ విత్తం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢవతే. చెయ్యవలసిన 4 పనులు ఇందులో చెప్పాడు. ఈ 4 పనులు చేస్తే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 వస్తాయి. అందులో ముందుగా ధర్మాచరణం చెయ్యాలి, ధర్మం నిలబెట్టాలి. నిరంతరం మన జీవితం ధర్మబద్ధంగా సాగాలంటే ఏం చేయాలి? ధర్మం అంతా గీతలో చెప్పబడి ఉన్నది. ఊరికే వేళాకోళానికో లేక షార్ట్ కట్ కోసమో గీత అంటాం, కానీ దాన్ని భగవద్గీత అనాలి. కానీ మహాత్ముడు శంకరుడు మనం సున్నిత మనస్కులం కనుక మన జ్ఞాపక శక్తి ఎక్కువని ఆలోచించి భగవత్ అనే శబ్దం కూడా వాడలేమేమో అని ఉట్టి గీత అన్నాడు ఆయన. చాలా కాలం నుంచి గీత అనడం కూడా అలవాటు పడ్డాం మనం. గీత అంటే ఈ గీత మారుతుంది కొంతకాలానికి. నిజానికి అది భగవద్గీత. కలియుగంలో ఉన్న మానవులు అలసులు, మందబుద్ధి బలులు, సామరిపోతులు, తెలివితేటలు తక్కువగా ఉంటాయి, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే కలియుగ మానవుల్ని దృష్టిలో పెట్టుకుని మహాత్ములు భగవద్గీతని గీత చేశారు. ఈ గీత సంపూర్ణ ధర్మస్వరూపం. ఒకటేమిటి, అందులో లేనిదంటూ లేదు. అందుకే మనకి గీతని అందించిన కృష్ణుడు జగద్గురుడు అని పిలువబడ్డాడు. రోజు గీతని గేయం పాడుకో, భగవద్గీతని గానం చెయ్యి. పూర్వకాలంలో గానమే చేసేవారు. అంతేకాని ఏదో విశ్వం విష్ణు వషట్కారు అని నోటుకు వచ్చినట్టుగా వచనంలో చదివేవారు కాదు. ఏమిటో కొంతమంది ఈ మధ్యకాలంలో పురాణాలు చెప్పేవాళ్ళు శ్లోకాలు కూడా వచనం కింద చదివేస్తున్నారు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరంబ్రహ్మ, తస్మై శ్రీ గురువు నమః, ఇలా వేగంగా డబడబ చదివితే అది శ్లోకం ఎలా అవుతుంది? అది ధర్మశాస్త్ర విరుద్ధం. పూర్వకాలంలో రామాయణాన్ని లవకుశులు గానం చేశారు. నారదుడు, వ్యాసుడు భాగవతాన్ని గానం చేశారు. గానం వల్ల మాత్రమే తొందరగా మోక్షం పొందుతాం. వాటికి ఒక స్వరం ఉంది, ఆ స్వరమును ఎరిగి చెయ్యాలి. అందుకే ఎవడు పడితే వాడు ఈ భజగోవిందం పాడినా అంత అందంగా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి స్వరం తెలుసు కాబట్టి స్పష్టంగా పాడారు. ఒకటి రెండు శబ్దాల దోషాలు వస్తాయనుకోండి, ఎందుకంటే భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అవి జీడిపప్పు పాయసంలో ఓ చిన్న రాయి లాంటివి, అవి పక్కన పెట్టేస్తే ఎలా కంఠం మెయింటైన్ చేయాలి, శృతి ఎలాగా నిగ్రహించాలి, ఇవి తెలుసుకోవటం పెద్ద కళ. శంకరుడంటే మహాత్ముడు గనక ఆయనకి రాని కళ లేదు గనక చతుష్షష్టి కళామయుడు గనక అద్భుతంగా గానం చేశాడు. ఆయన గానం మనం వినలేదు కానీ ఎంఎస్ది విన్నాం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ ముగ్గురు అద్భుతంగా పాడేశారు. అది విన్నంతసేపు నేను అందుకే ఎవరిన పక్కన మాట్లాడినా ఇంకా పక్క దృష్టి వెళ్ళదు నాకు, ఎందుకంటే దీని మీద ఉంటుంది కనుక దృష్టి. పురాణం జరుగుతుంటే మధ్యలో కబుర్లు ఎవరిన చెప్పుకోవడం అంత పాపం మరొకలేదు కదా. అలాగే అద్భుతమైన గానం జరుగుతున్నప్పుడు ఇంకో మాట మాట్లాడినా ఈ చెవిటికి వెళ్ళదన్నమాట. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే ఇది భగవద్గీతని గేయం చక్కగా పాడుకో, గానం చెయ్యి, కీర్తించు. ఇక్కడ గేయం అన్నాడు. ఎలాగ దానిని పలకాలో అలా పలుకుతూ స్పష్టమైన ఉచ్చారణతో మధురముగా గానం చెయ్యి. నిత్యం భగవద్గీత గానము చేసిన వాడికి దోషం లేదు. నిన్న చెప్పుకున్నాగా భగవద్గీత కించిత్ అధీత, భగవద్గీత కొంచెం అర్థమైనా ఇక వాడి జీవితం ధన్యమవుతుంది. సంపూర్ణముగా దానిని కంఠస్థం చేసి రోజు గానం చేసేవాడి జీవితం ఏ స్థాయి గడుతుందో ఆలోచించండి. ఏదన్నా రవ్వంత అశాంతి కలిగితే తక్షణం పూర్వకాలంలో మహాత్ములు భగవద్గీతనే ఆశ్రయించేవారు, అనగా భగవద్గీతను చదివేవారు. అది చదవగానే అశాంతి తొలగిపోతుంది, ప్రశాంతత లభిస్తుంది. భగవద్గీత ఎంత గొప్పదో తెలిసినా, నాయన భక్తుణ్ణే నేను పరీక్షిస్తానన్నాడు ఆయన, అభక్తుణ్ణి పరీక్షించనన్నాడు ఆయన. మీరు భారతంలో చూడండి, ఎక్కడైనా కష్టాలు పాండవులకే వస్తాయి, కానీ చివరికి వాళ్ళు అందులో ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. హరిశ్చంద్రుణ్ణి నానా కష్టాలు పెట్టారు దేవతలు ఋషులు, కానీ శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. రమణ మహర్షి భగవాన్ అని పిలువబడి ఆయన క్యాన్సర్తో పోయాడు ఆయన. ఇలా ఎంతోమందిని చూడండి మీరు, మహాత్ములు ఎప్పుడూ కూడా ఏదో ఒక కష్టం పొందుతారు. అలా కష్టం పొందిన వాళ్ళకి భగవంతుడు శాశ్వత కైవల్యం ఇస్తాడు. ఇతరుల కష్టాలు తాము స్వీకరించి జ్ఞానులు సాధకులు ఆ రోగాలను అనుభవించి వెళ్ళిపోతారు. పాపాత్ముల్ని పెద్దగా పరీక్షించడు, కానీ పెట్టవలసిన చోట పెడతాడు యాతన. కానీ పుణ్యాత్ముల్ని పూర్వకర్మలు ఇతరుల కర్మలు వీళ్ళు ఈ జన్మలో ఇక్కడే అనుభవించేలా చేసి వీరికి పునర్జన్మ లేకుండా చేస్తాడు. ఒకళ్ళనిద్దరిని కాదు, నేను మహాత్ములందరినీ చూచాను. పోతన గారికి వచ్చిన కష్టాలు ఎవరికి వచ్చాయి? ఆయన ఇంట్లోంచి గింటేశారు, తెలుసుగా మీకు ఆ విషయం. రామదాసుని జైల్లో పెట్టి చితక్కు కొట్టారు. రామదాసుని కొట్టాడు కానీ తానీషాను కొట్టలేదు, అవునా? అలాగే డాక్టర్ గారి తల్లిగారికి కష్టం పెట్టాడు కానీ దేవుడు పాపాత్ముడికి పెట్టాడు. ఎందుకని, వీళ్ళు పుణ్యాత్ములు కనుక వీళ్ళకి ఈ జీవితంతో మళ్ళీ ఇంకో జీవితం ఉండకూడదు. ఈ జన్మ తర్వాత వాళ్ళకి పునర్జన్మ లేకుండా చేసి ముక్తినివ్వాలి. ముక్తినివ్వాలంటే కర్మం ఇక్కడే తొలగాలి, తొలగాలంటే ఈ కష్ట రూపంలో అనుభవించాలి. అందుకే జ్ఞానులు కష్టాన్ని అద్భుతమైనటువంటి వరంగా భావిస్తారు. కుంతీదేవి ఏమన్నది, అందరూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ వరం కావాలి ఈ వరం కావాలని కోరితే, సుఖాలు కావాలి ధనం కావాలంటే నాకు కష్టాలు ఈ కృష్ణ అంది. ఆయన తెల్లబోయి, అమ్మ అందరూ నన్నేమో వరాలు అడుగుతారు, ఒకడేమో ఇల్లు అడుగుతాడు, ఒకడు సజ్జాపురం అంతా రాసిచ్చేయి అంటాడు, ఒకడు కొంచెం బొజ్జాపురం ఇమ్మంటాడు, ఇలా అందరూ తలో కోరిక కోరుతుంటే నువ్వేమిటి కష్టాలు అడుగుతున్నావు అన్నాడు. అప్పుడు ఆవిడ, కష్టములలో ఉంటే నిన్ను తలుచుకుంటాను, నిన్ను గుర్తుంచుకుంటాను, సుఖాల్లో పడితే నన్ను నేను మర్చిపోతాను, నీ స్మరణ కావాలంటే నాకు కష్టమే కావాలి, కాబట్టి కష్టమే ఇయ్యంది. అందుకే యావజ్జీవితం కష్టాలు పడింది. కష్టాలు పడినప్పుడల్లా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర అంటూ కృష్ణుణ్ణే తలుచుకుంది. అందుకే ఆవిడ శాశ్వత కైవల్యం పొందింది. మహాత్ములు కష్టం వచ్చే కొద్దీ ఇంకా భగవంతుణ్ణి పట్టుకుంటారు. ఆ స్థాయి రావాలంటే నిత్యం భగవద్గీతని గానము చెయ్యాలి, మధురముగా గానం చెయ్యాలి. రెండవది ఏమిటి, నామ సహస్రం. శ్రీమన్నారాయణునికి 1000 నామాలు ఉన్నాయి. 1000 అంటే ఇక్కడ అనంతం అని అర్థం అనుకోండి, పైకి 1000 అంటున్నాం కావని. సహస్రము అంటే 1, 2, 3, 4 అని లెక్క పెట్టలేనన్ని, అనంతము అని అర్థం. అనంత నామములున్నాయి పరమాత్మునికి. ఈ నామములలో 1008 ఆయనకి కొంచెం బాగా ఇష్టం. వీటిని మహాత్ములు ఎంతోమంది ఒక చోట పెట్టారు, వాటిని మళ్ళీ సంకలనం చేసి ధర్మరాజు అనే ఒక ఉత్తమ శ్రోత ద్వారా లోకానికి అందించాడు భీష్ముడు మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో. ఈ నామములు అత్యంత పవిత్రమైనవి, అద్భుత శక్తి కలిగినవి. అందుకే విష్ణు సహస్రనామం కూడా నిత్యం గానం చెయ్యండి. గీతని విష్ణు సహస్రనామమును నిత్యం గానం చెయ్యండి. దీని వెనకాతల కారణం చెప్పమంటారా మీకు? ఒక అద్భుతమైన గాథ ఉన్నది, అవి తెలియకపోతే మనకి ఏం ఉపయోగం లేదు. అసలు ఎందుకు చదువుతున్నామో గీత గోవిందంలాగా ఈ భజ గోవిందం తెలియాలి మనకి. చాలా కాలం క్రితం ఈ జగన్నాథపురంలో, ఇప్పుడు మనం పూరి అంటున్నామే, పూరి కాదు కూర కాదు, మనకి పూరి కూరల మీద దృష్టి గడిపోయి గురువారం శనివారం పూరి కూర చేసుకుని ఈ క్షేత్రాల పేర్లు మారుస్తున్నాం. జగన్నాథపురము జగన్నాథపురి, ఆ పురి శబ్దం పూరి అయిపోయింది. దాని అసలు పేరు జగన్నాథపురము. ఈ జగన్నాథపురిలో పూర్వం ఒక మహాపండితుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. విష్ణు సహస్రనామము చదవకుండా ఆయన జీవితంలో మంచినీళ్ళు తాగలేదు, అంత గొప్పవాడు. ఆయన పూర్వజన్మ సుకృతం వల్ల పరమపతివ్రతా తరుణీ శిరోమణి అయిన భార్య లభించింది. ఆవిడ కేవలం గౌడుగేది చర్మంతో మాత్రమే ఉండేది, గౌడుగేదికి ఆవిడ చర్మానికి తేడా ఉండేది కాదు. ఏతాకులు ఉంటాయి కదా, ఏతాకులు పట్టుకొచ్చి ఆవిడ నెత్తి మీద పెట్టారేమో అన్నట్టుగా ఒక జుట్టు ఉండేదిట. ఆవిడ జుట్టు చూస్తే ఏతాకులు, ఈతముళ్ళు చూశారుగా మీరు, అలా ఉండేది. ముక్కు పంది ముక్కులాగా మాత్రమే ఉండేదిట పాపం. పొట్ట పెద్ద ఎక్కువగా ఉండేది కాదు, ఏదో కొంతమంది మహానుభావులు పూర్వజన్మ సుకృతం వల్ల కొంచెం బొజ్జ వస్తుంది, అది పెద్ద బొజ్జ కాదు. కానీ ఆ బొజ్జని ఈ రెండు చేతులతో పట్టుకున్నా దొరికేది కదట ఆవిడకే. ఈ విధంగా బొజ్జతో, ముక్కుతో, ఏతాకుల వంటి జుట్టుతో, నల్లని శరీరంతో ఉన్న ఒక పరమ పుణ్యాత్మురాలు ఈ పండితుడికి దొరికింది. పోనీ రూపం ఎలా ఉన్నా గుణం ఎలా ఉంటుంది? రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అష్టోత్తర శతనామములను భర్తకి సమర్పించేది. నీ మొహం తగలయ్యా, నీ మొహం మండ, ఇలాంటి తిట్లు కొన్ని ఉన్నాయి, వాటిని నేను ఉచ్చరించలేను. అవి ఉపన్యాసాల్లో ఉచ్చరించే మొరగాడు ఒక్కడే ఉన్నాడు. బండభూతులు తిట్టాలంటే వాడు ఒక్కడ తప్ప ఇంకెవడ తిట్టలేడు. భగవంతుడు నాకు మాత్రం ఆ సంస్కారం ఇవ్వలేదు. కాబట్టి చెబుతున్నాను, అష్టోత్తర శతనామములను ఉచ్చరిస్తూ ఉండేది. అంత గయ్యాళి రాక్షసి కురూపి భార్య అయిందట. అదేంటో తెలియదు, భగవంతుడు మహాత్ములకు అలాంటి పెళ్ళాలను ఇస్తాడు. ఒక్కొక్కడు అందంగా ఉంటాడు, భార్యేమో కురూపి. ఒక్కొక్కడు పరమభక్తుడు, భార్య మాత్రం నాస్తికురాలు. ఒక్కో చోట భార్య పరమభక్తురాలు, భర్త ఏమో దేవుడి పేరు చెప్తే గయ్యమంటాడు. ఏం చేస్తాం, కాలప్రభావం, సృష్టి ప్రభావం. అయినా ఈయన ఎప్పుడూ విష్ణు సహస్రనామపారాయణ విడిచిపెట్టేవాడు కాదు. ప్రతిరోజు ఉదయమే లేచేవాడు. వాళ్ళ చిన్న గుడిసె, కుప్ప కూలిపోతున్న గుడిసె, తాటాకు గుడిసె, చిల్లులు పడిపోయినటువంటి ఆకులున్న గుడిసె, ఆ గుడిసెలో ఉంటూ హరినామస్మరణం చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుని ఆ తర్వాత ముష్టి చెప్ప పుచ్చుకొని ఊళ్ళో యాచనకు వెళ్ళేవాడు. ఒక్క మూడేళ్లకి వెళ్ళి భిక్షాందేహి అనేవాడు. ఆ మూడేళ్లలో వాళ్ళు ఎవరైనా ఏదన్నా భిక్షాపాత్రలో వేస్తే దాన్ని తెచ్చి ఇంటికి తీసుకొచ్చి దాన్నే తాను వండి భార్యకి ఎంత పెట్టేవాడు తినేవాడు. వంట కూడా ఆయనే చేసేవాళ్ళు అండి. ఇంట్లో వంట పని, పెంట పని అన్నీ ఆయనవే. ఆవిడ అలా కూర్చునేది అనమాట కుర్చీలో. ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు బాబు, నేను చూశాను. ఏదో జీవితం గడుస్తుంది ఈయనకి. రోజు ఆవిడ తిడుతూనే ఉండేది, ఈయన సహస్రనామం చదివేవాడు. ఒక రోజున ఈయన విశ్వం విష్ణుర్ వషట్కారో అని విశ్వం అన్నాడు. విశ్వం అంటే ఏమిటయ్యా అంది ఆవిడ. ఈ ప్రపంచమునంతని, సృష్టినంతటిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి విశ్వము అంటే సృష్టి. ఈ సృష్టికి భగవంతునికి తేడా లేదు గనక ఈ సృష్టి అంతా నువ్వే, నువ్వు విశ్వస్వరూపుడివి, అందుకే విశ్వస్మై నమః అని ఈ నామానికి అర్థము అన్నట్ట. ప్రపంచమంతా ఆయనేనా? ప్రపంచమంతా ఆయనైతే ఆ ప్రపంచంలో మనం కూడా ఉన్నామనే జ్ఞానం లేదా నీ దేవుడికి అంది ఆవిడ. వోసిని దుంపదగా ఎంత తిట్టు తిట్టావు, నీ ఉద్దేశం ఏమిటన్నాడు ఆయన. నీవన్న విశ్వనామమునకు ఈ ప్రపంచమంతా పరమాత్ముడే అని అర్థం. ప్రపంచమంతా విష్ణు అయినప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న మనలాంటి పేదవాళ్ళకి ఎందుకు అన్నం పెట్టడం లేదు? నీకేమో గుడిసి ఇచ్చాడు, ఆ గుడిసెలో నాకు బడితి ఇచ్చాడు, నాకేమో లేనిపోని రోగాలు ఇచ్చాడు, ఇంటికి ఇంత తిండి తేలేవు, నువ్వు కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తగిన ఆహారం లేదు, ఏమీ లేకుండా మనల్ని నానాయాతన పెడుతున్నాడు. ఇలా నానాయాతన పెట్టే నీ దేవుడు విశ్వస్వరూపుడా? వాడు విష్ణువా? నీకు నీ దేవుడికి కూడా ఇంత తద్దినం పెడతానంది ఆవిడ. దాంతో వీడికి వణుకొచ్చింది, కోపము వచ్చింది. వెంటనే ఏమనుకున్నాడు లోపల, మా ఆవిడ చెప్పింది నిజమే కదా, ఏళ్ల తరబడి నుంచి విశ్వం విష్ణురు వషట్కారు అని విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటే నాకు ఇంత ధనం ఇవ్వట్లేదు ఈ పరమాత్మ, కనీసం కడుపు నిండా తినడానికి తిండి ఇవ్వడం లేదు, మూడేళ్లకి మాత్రమే యాచన కడతాను, ఆ మూడేళ్లలో వాళ్ళు మూడుంటే వేస్తారు లేకపోతే వెయ్యరు, ఇలా యావత్ జీవితం దరిద్రంతో బతుకుతున్నాను, ఇలా దారిద్ర్యం ప్రసాదించిన విష్ణువు నిజంగా విశ్వస్వరూపుడు కాడేమో అనిపించి ఆయన ఇంట్లో బొగ్గు ఉందిలేండి. పూర్వకాలంలో కట్టెల పొయ్యి మీద అన్నం వండుకునేవారు కదా, ఆ కట్టెల పొయ్యిలో కట్టె కాలేక బొగ్గులు వస్తాయి, ఈ బొగ్గులో పక్కన పెట్టుకుని కొంపట్లో వేసుకుని అప్పుడప్పుడు ఏమన్నా చిన్న చితక కాఫీలు టీలు కాచుకునేవారు. ఆ బొగ్గులో ఓ బొగ్గు తెచ్చి విశ్వం అనే నామాన్ని పటా 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 కొట్టేశాడు. ఎలా కొట్టాడు అంటే, దీనికి మళ్ళీ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడంటే పుస్తకాలు వచ్చాయి కానీ పూర్వం తాటాకుల మీదే ఏమైనా రాసేవారు. అందుకని పూర్వకాలంలో భగవద్గీత కానీ విష్ణు సహస్రనామం కానీ భారతం కానీ ఇవన్నీ తాళపత్ర గ్రంథాలు. తాటాకులు ఇలా పొడుగ్గా ఉండేవి, ఈ పొడుగ్గా ఉన్న తాటాకుల మీద గంటం పుచ్చుకొని ఇలా చేత్తో పుచ్చుకు రాసేవారు. అలా విశ్వం అని రాయబడి ఉన్నది ఒక తాటాకు మీద, ఆ తాటాకు మీద ఈ నామం మీద బొగ్గు పెట్టి కొట్టేశాడు. ఆ మొత్తం నామం అంతా బొగ్గుతో నిండిపోయింది. అమ్మయ్య, విశ్వం విశ్వం అంటూ నన్ను ఏడిపిస్తున్న వాడికి తగిన శాస్తి చేశాను అని కొంచెం భగవంతుడి మీద ఆగ్రహించిన ఈతడు చల్లబడి ఇప్పుడు ముష్టి చెప్పబుచ్చుకుని మళ్ళీ ముష్టికి బయలుదేరాడు. ఈయన ఇంట్లోంచి ముష్టికి వెళ్లేలోపు వైకుంఠంలో ఓ తమాషా జరిగింది. లక్ష్మీదేవి సరదాగా విష్ణువుతో ఏదో మాట్లాడుతూ హఠాత్తుగా ఆయన మొహం చూసి పక్కపక్క నవ్విందిట అని పొట్టపొట్టుకు నవ్వింది. ఏమిటి లక్ష్మి పొట్టపొట్టుకు మరీ నవ్వుతున్నావు, నా మొహం చూసి ఏమయ్యింది అన్నాడు విష్ణువు. అసలే మీరు అంతంత మాత్రం మొహం కలిగిన వాడు, నల్లని వాడు అని మిమ్మల్ని రోజు పోతన గారు భాగవతంలో స్తోత్రం చేస్తాడు. ఈ నల్లని ముఖానికి ఎవడో గొప్ప ఫేస్ పౌడర్ రాశాడండో అంది ఆవిడ. అనగానే వెంటనే ఆయన పాల సముద్రంలో ఉన్న నీళ్లలో తన మొహం చూసుకున్నాడు. ఆయన ముఖం అంతా నల్లగా బొగ్గు మసితో నిండిందిట. ఇప్పుడు అర్థమైందా మీకు? భూలోకంలో భక్తుడు ఏదన్నా ఇచ్చాడంటే పరమాత్మకి టక్కుని చేరిపోతుంది. అందుకే మనం భక్తితో ఇస్తే ఆయనకు పెడుతుందా లేదా అనే భ్రమక్కర్లా. ఇక్కడ ఒక్క పువ్వు పెట్టండి, ఆ పువ్వు ఆయన దగ్గరికి ఎడుతుంది. ఎప్పుడు నమ్మకంతో భక్తితో ఉన్నవాడు ఇస్తే, భక్తి లేనివాడు ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు. ఇవాళ ఇక్కడ కూర్చొని ఫోన్లో పేటిఎం అని ఏదో నొక్కి అయితే ఇక్కడ 1000 రూపాయలు నొక్కితే నా అకౌంట్లో పడిపోతుంది. బోడి ఫోన్లోంచే ఇక్కడికి డబ్బు పంపగలుగుతున్నారే, అటువంటిది ఇక్కడ నుంచి పరమాత్మ దగ్గరికి పువ్వులను బొగ్గులు పంపలేమో, మనం పంపగలం భక్తి కలిగితే ఏదైనా పంపచ్చు. అప్పుడు ఆయన తన ముఖాన్ని చూచి తాను నవ్వుకుని లక్ష్మీదేవికేసి తిరిగాడు. ఇంతకీ ఈ ఫేస్ పౌడరు తమరికి ఎవరు దయచేశారండి? ఏదో భూలోకంలో డాక్టర్ గారు లాంటి వాళ్ళు చందనం పోస్తారు, చందన చర్చిత నీలకళేవర అంటారు. ఇప్పుడు బొగ్గు సమర్పిత నీలకళేవర అనాల్సి వస్తుంది. ఈ బొగ్గు పొడి ఎవరు పూశారు అన్నది ఆవిడ. భూలోకంలో జగన్నాథపురిలో నాకు భక్తుడు ఉన్నాడు, వాడు నిత్యం విష్ణు సహస్రనామం చదువుతాడు. ఇవాళ వాళ్ళ ఆవిడ ఆ విష్ణు విశ్వస్వరూపుడా, అయితే నిన్నెందుకు పోషించట్లేదని దెప్పింది. దెప్పితే ఆయనకి కోపం వచ్చింది, వచ్చి బొగ్గు పుచ్చుకుని నామాన్ని కొట్టేశాడు. తాళపత్రంలో బొగ్గుతో పుయ్యటం వల్ల నామాన్ని ఆ ప్రభావం నా ముఖానికి తగిలింది. ఎందుకంటే విశ్వం అనే నామం నా ముఖం అన్నాడు ఆయన. అందుకే నా ముఖానికి బొగ్గు వచ్చి పడింది. భక్తుల యొక్క ఎఫెక్ట్ ఇది అన్నాడు ఆయన. భక్తులు ఎంత గొప్పవాళ్ళని మీకు తెలుసు కదా, వాళ్ళ ప్రభావం మీకు అర్థమైంది కదా. మరి ఎందుకంటే ఆ భక్తుడిని ఏడిపిస్తారు? ఏళ్ల తరబడి హరినామస్మరణం చేసేవాడికి ఆ మాత్రం డబ్బివ్వలేరా, మనకేమన్నా లోటా అంది లక్ష్మి. అది కాదు రహస్యం, వాడు పూర్వజన్మలో ఎప్పుడూ ఎవరికి ఒక్క రూపాయి దానం చెయ్యని పాపాత్ముడు. ఈ జన్మలో భక్తుడే, కానీ పూర్వం ఏనాడు ఎవరికి ఒక్క పైసా ఇవ్వలేదట. అదాన్న దోషేణ భవే దరిద్రః, దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఏనాడు ఎవరికి దానం చెయ్యని పాపాత్ముడు ఆ దోషం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. ఈనాడు పేదరికం ఎందుకు పొందుతున్నావు అర్థమైందా? ఏనాడు ఎవరికి దానం చెయ్యని వాడు. అందుకే 4వ పాదంలో దేయం దేన జనాయచ విత్తం, దేన జనుని కొరకు కష్టంలో ఉన్నవాడి కోసం విత్తం దేయం, డబ్బివ్వాలి సుమా, నీ డబ్బు పేదవాడికి అంతో ఎంతో దానం చెయ్యి అన్నాడు 4వ దాంట్లో. దానం చేయకపోతే ఏమవుతుంది? ఈ జన్మలో దరిద్రుడవుతాడు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు? బతకడానికి నానా పాపాలు చేస్తాడు, దొంగతనాలు మోసాలు చిట్ ఫండ్లు. ఈ మోసం వల్ల మళ్ళీ బతకడం వల్ల, ఈ పాపాలు చేయటం వల్ల చచ్చి నరకానికి పోతాడు. నరకంలో శిక్షలు అనుభవిస్తాడు. పునర్దరిద్ర మళ్ళీ దరిద్రుడవుతాడు, పునరేవ పాపి మళ్ళీ పాపాత్ముడవుతాడు. కాబట్టి ఏదో ఒక దానం చెయ్యాలి, పుణ్యం చెయ్యాలి. పూర్వజన్మలో వీడి దగ్గర అంతగా దానం లేదు, అందుకే దరిద్రుడయ్యాడు. కానీ ఇతడు పరమభక్తుడు, చచ్చేటప్పుడు హరినామస్మరణం చేసి చచ్చిపోవటం వల్ల ఈ జన్మలో హరిభక్తుడయ్యాడు. ఇన్నాళ్ళు నా నామస్మరణం చేశాడు గనక ఇక వీడి పాపం తొలగిపోయినట్టే, ఇక వీడిని అనుగ్రహిస్తాను. అందులో నా రాణివి, నువ్వు చెప్పావు కలుమల రాణి చెబితే కాదనకూడదు, ఇప్పుడే వాడి కష్టం తొలగించి దారిద్ర్యం తొలగించి సంపదిస్తాను అని శ్రీహరి వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చాడు. భగవంతుడు ఎప్పుడు తన రూపంతో రాడు, ఏదో ఒక మారు రూపంలో వస్తాడు. దైవం మానుష రూపేణ, దేవుడు ఎప్పుడు మానవ రూపంలో వస్తాడు. అందుకని ఆయన ఒక గోపాలక రూపంలో కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని గుడిసె దగ్గరకు వచ్చాడు. ఆ గుడిసెలోనే ఈ పండితుడు ఉంటాడు. కానీ ప్రస్తుతం పండితుడు భిక్షాటన కోసం పాత్ర పుచ్చుకుని ఊళ్ళోకి పోయాడు. ఆయన రావడానికి ఇంకో 2-3 గంటలు పడుతుంది. ఆ టైంకి ఈయన గుడిసె దగ్గరకు వచ్చి అమ్మగారు అమ్మగారు అన్నాడు. ఎవడ్రా వాడు అమ్మగారు అమ్మగారు అంటాడు? అమ్మ లేదు, బొమ్మ లేదు, మాట్లాడేమంటే తంత. అసలే మేమే దరిద్రంతో బాధపడుతుంటే ఇంకో ముష్టాడు వచ్చావా అని ఈ పిశాచ్యం బయటకు వచ్చింది. అప్పుడు ఆయన దండం పెట్టి, అమ్మగారండి నేను యాచనకి రాలేదండి, మీ ఆయనకి నేను కొంత బాకీ ఉన్నానండి, ఆ బాకీ వడ్డీతో తీర్చడానికి వచ్చానండి అనగానే వాడు తెల్లబోయి, పెళ్ళయినప్పటి నుంచి మా ఆయన సంగతి నాకు తెలుసు, మా ఆయనకు నువ్వు బాకీ ఉండడం ఏమిటి, నీకేమన్నా క్రాక్ ఏమో, మా ఆయనే 10 చోట్ల అప్పు తేవాలి తప్ప ఆయన ఎవరికి అప్పు ఇవ్వడు, అందువల్ల అప్పు లేదు ముప్పు లేదంటే కాత్తల్లో నిజంగానే మీ ఆయన నాకు ఒకప్పుడు కొంత సంపద ఇచ్చాడు, ఆ సంపదకి వడ్డీలు చక్రవడ్డీలు కట్టగా కట్టగా ఎంతయింది చూడని చూపించేట. చూస్తే ఆయన వెనకాతలు ఏం కనబడ్డాయి? 80 ఏనుగులు. ఆ ఏనుగుల మీద బస్తాలు. ఏమిటి బస్తాలు అంది ఆవిడ. ఆ బస్తాల్లో అన్ని నవరత్నాలే ఉన్నాయి అనగానే ఢామని పడిపోయింది ఆవిడ. నవరత్నాలే 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 అంది. హఠాత్తుగా అంత డబ్బు వచ్చిందని చెబితే గుండెపోటు చచ్చిపోతారు. అందుకే ఎప్పుడూ కూడా కార్డియాలజిస్ట్ని పక్కన పెట్టుకుని ఇలాంటి షాకింగ్ న్యూస్ చెప్పాలన్నమాట. ఆ తర్వాత అతి కష్టం మీద ఆవిడ మొహం మీద నీళ్లు కొట్టాక లేచి, నాయనా నిజమేనా నాయనా బాబోయేనా గుండెపోటు వచ్చేస్తుందంటే, నిజమే తల్లి నువ్వేం గుండె పీక్కోకు, ఆ వెనక్కేసి చూడన్నాడు. ఈ 80 ఏనుగులు వెనకాల 1000 గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద కూడా బస్తాలు ఉన్నాయి. ఈ బస్తాలు ఏమిటి నాయనా అంటే, ఆ బస్తాలన్నీ బంగారపు నగలు అనగానే మళ్ళీ పడిపోయింది. మళ్ళీ నీళ్లు మొహం మీద కొట్టారు. ఇలా చీటికి మటికి మూర్చిపోతే కష్టం తల్లి. ఆ గుర్రాల వెనక చూడన్నట్ట, గుర్రాల వెనకాల రథాలు ఉన్నాయి. ఆ రథాలు ఏమిటి తండ్రి అంది. ఆ రథాల్లో ఏమున్నాయని చెప్పను, కంచాలు మంచాలు కొంచాలు ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ మూర్చిపోయింది ఇవిడ. మళ్ళీ నీళ్లు తల్లారు లేపారు. ఈ వెనక్కి చూడంటే వెనకాల 1000 మంది జనం ఉన్నారు. ఈ జనం ఏం పట్టుకొచ్చారు అంటే, ఆ జనం అంతా మీకు దాసదాసీ జనం, సేవలు చేస్తారు. వాళ్ళ వెనకాతలు ఎడ్ల బళ్ళల్లో 10 ఏళ్లకి సరిపడే ధాన్యాలు, కందిపప్పు పెసరపప్పు అదేదో జీడిపప్పు బోడిపప్పు బియ్యం కందులు రామరామహిగిన ఎంతకమించి నాకు తెలియవు గోధుమలు ఇవన్నీ ఉన్నాయి అనగానే ఇవిడికి మతిపోయి, ఇవన్నీ నిజంగా మా ఆయన కోసమే తెచ్చావా, రాంగ్ అడ్రస్కి వచ్చావా అంటే, కాదమ్మా నేను ఎప్పుడు రాంగ్ అడ్రస్కి వెళ్ళను, ఇదే నిజమైన అడ్రస్సు అనగానే, నా తండ్రి నా తండ్రి అని మంచినీళ్ళు సొక్కులు ఉచ్చుకుంటా వేటంది. ఏది ఇంత సంపత్తి ఇస్తే మంచినీళ్ళు ఉచ్చుకుంటావా అంది. అప్పటికి ఆవిడికి దాతృత్వం తనుకొచ్చింది. మంచినీళ్ళు వద్దమ్మా, మీ ఆయన ఇప్పటికే నా చేత 3 చెరువులు మంచినీళ్ళు తాగించాడు, చాలు నాకు, ఒక్క చిన్న కోరిక మాత్రం మీ ఆయన్ని కోరతాను, అది తీర్చమను తీర్చమంటావా అనగానే, ఎంత డబ్బు పట్టుకొచ్చాక నువ్వు కోరిన కోరిక మా ఆయన తీర్చకపోతే నేను తీరుస్తాను, లేకపోతే వాడిని ముచ్చట తీరుస్తాను అంది ఆవిడ. ఆయన ముచ్చట ఏం తీర్చకుండానే ఆయన చేత నాకు ఒక ఉపకారం చేయించు, మీ ఆయన నా ముఖానికి ఒక ప్రత్యేకమైన చందనం పూశాడు, ఆ చందనం నీకు చూపించలేక ముఖానికి గొడ్డ అడ్డంగా కట్టుకుని వచ్చాను, నా ముక్కు కళ్ళు తప్ప నీకేం కనపడటం లేదే, దానికి గల కారణం మీ ఆయన నా ముఖానికి రాసిన ఒక చందనం, ఆ చందనం కాస్త తుడిస్తే నేను మా ఆవిడికి నా ముఖం చూపించగలుగుతాను, దయతో ఆ పని చేయమనమ్మా అనగానే, అలాగే చేయిస్తానయ్యా, సర్లే వెళ్ళిరా అంది ఆవిడ. ఈయన అలా వెళ్ళి మాయమైపోయాడు. పాప ఈలోపు భర్తగారు యాచనకు వెళ్ళిన వాడు ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర ఓ బారులు తీరిపోయి ఏనుగులు గుర్రాలు మనుషులు ఇవన్నీ కనపడుతుంటే వాడికి పిచ్చెక్కిపోయింది. ఎవడన్నా మా ఇంటికి వచ్చి దాడి చేసి గుడిసె పడగొట్టి అక్కడ ఏమైనా బిల్డింగ్ కడుతున్నాడేమో అని బుర్ర కొక్కుంటూ ఉండగా, ఈలోపు లోపల నుంచి ఒక ఆవిడ వచ్చింది. పుచ్చకాయ చుట్టూతో చీర కట్టినట్టుగా ఓ పట్టు చీర కట్టుకొచ్చింది ఆవిడ. ఓ ముఖానికి ఇంత రంగు పూసుకుని నగలు అలంకరించుకుని ఈ పిశాచ్య స్వరూపిణి ఒక విచిత్రమైన ఆకారంతో అలంకారం చేసుకుని బయటకు వచ్చి మంగళహారతి పళ్ళెం పట్టుకొచ్చి, రవయ్యా ముగుడ గైకో నా విహారాతి గౌరీదేవి అని పాడుతూ ఉంటే ఈయన తెల్లబోయి, తప్పమ్మా పరపురుషుడికి అలాగ మంగళహారతి పట్టకూడదన్నాడు. మీ మొహం నేనోయ్ అంది ఆవిడ. ఈ మీ మొహం నేనోయ్ అని ఇంత చక్కగా మృదువుగా మా ఆవిడ తప్ప ఎవరూ పలకరు, మొహం చూస్తే మా ఆవిడలో ఉంది కానీ ఈ బట్టలు ఈ అలంకారం చూస్తే ఎవరు అనిపిస్తుందంటే, అప్పుడు ఆవిడ, ఏమోనయ్యా నువ్వు అలా ముష్టికి వెళ్ళగానే ఒక మహానుభావుడు వచ్చాడు, నల్లగా ఉన్నాడు, ముఖానికి అడ్డంగా గుడ్డ కూడా కట్టుకున్నాడు, వాడు వచ్చి నీకు బాకీ ఉన్నాను ఈ సంపదలన్నీ నీవే అన్నాడు, మనకిచ్చిపోయాడు అనగానే, నువ్వెందుకు తీసుకున్నావే ఇవి మనవు కావే అంటే, నేను 1-2 సార్లు అడిగాను ఇవన్నీ మనవే అన్నట్టో, నువ్వు ఆయన ముఖానికి ఏదో గంధం పూసావట తక్షణం తుడిచేయి, ఆయన అది కోరాడు అనగానే అప్పుడు వెలిగింది దీనికి. కొంప ములిగిపోయింది, వచ్చినవాడు విష్ణువే, నేను పొద్దున కోపంతో బొగ్గుతో విష్ణువు యొక్క విశ్వం అనే నామమును కొట్టేశాను, దానితో ఆయన ముఖానికి ఈ బొగ్గెళ్ళిందనమాట, అందుకే ముఖానికి గుడ్డగట్టుకొచ్చాడనమాట, అయ్యో భగవంతునికి నేను ఎంత అపచారం చేశాను అని ఒక బాధ కలిగింది. రోజు తిట్టే మా ఆవిడికి మారు రూపంలో వచ్చి దర్శనమిచ్చాడా, నిత్యం గానం చేసే నాకు మాత్రం దర్శనమివ్వలేదు అని ఏడుస్తూ ప్రభు ప్రభు ఎటిళ్ళేవు అన్నాడు. ఇలాగే సముద్రం కేసి వెళ్ళాడంది పెళ్ళాం. ఇక సముద్ర తీరం కేసి పరిగెత్తి పూరి జగన్నాథంలో బంగాళాఖాతం ఉంటుందిగా, ఆ సముద్ర తీరానికి వచ్చి ఎక్కడ గోవింద 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 నాకు దర్శనమియ్యని ఏడ్చాడు. నువ్వు దర్శనమివ్వకపోతే ఈ బంగాళాఖాతంలో ఈ సముద్రంలో దూకి చస్తాను తప్ప ఇంటికి వెళ్ళననగానే అప్పుడు ఆకాశవాణి ఇలా అన్నది, రూపం కనపడలేదు మాట వినబడింది. ఏమన్నది ఆకాశవాణి, నాయన ఈ జన్మలో నీ అదృష్టం ఇంతే, నువ్వు మహాపుణ్యాత్ముడు, ఈ జన్మలో నిరంతరం విష్ణు సహస్రనామ పారాయణ చేశావు, కానీ పూర్వజన్మ కర్మఫలం ఎంతకాలం అనుభవించావు, ఎవడైనా చేసిన కర్మం ఇక్కడే అనుభవిస్తే వాడికి ముక్తి వస్తుంది, అందుకే ఇన్నాళ్ళు కష్టాలు వచ్చాయి, మహాత్ములకి కష్టాలు వస్తాయి తప్ప పాపాత్ములకి రావు, ఆ కష్టాలు తొలగై సంపదలు ఇచ్చాను, హాయిగా ఈ సంపదలతో సుఖాలు పొందు, నన్ను స్మరించు, నిరంతరం నా స్మరణ మాత్రం విడిచిపెట్టకు అన్నట్టు ఇంటికి వెళ్ళగానే మాత్రం తాటాకుల మీద ఉన్న బొగ్గు పొడి కాస్త తీసే నీకు పుణ్యం ఉంటుంది, మా ఆవిడికి నా మొహం చూపించలేకపోతున్నాను అన్నట్టు ఆకాశవాణి రూపంలో పరమాత్మ. ఒకటి రెండుసార్లు లెంపలేసుకుని, ప్రభు నీ లీలలు నీకే తెలియాలి, దర్శనం ఇవ్వకపోయినా కనీసం మాటైనా వినబడింది అని ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బొగ్గు పొడి తుడిచి, ఆ రోజు నుంచి సంపద వచ్చినా సంపదలు కేవలం వాళ్ళ ఆవిడ అనుభవించింది కానీ ఈయన తామరాకు మీద నీటి బొట్టులో ఉంటూ కేవలం బ్రతకడానికే తింటూ యావజ్జీవితం విష్ణు సహస్రనామ పారాయణం విడిచిపెట్టలేదు. అద్భుతమైన జగన్నాథ మహిమలోని ఒకనొక కథ ఇది, విష్ణు సహస్రనామ మహిమ. విష్ణు సహస్రనామ పారాయణం చేసినప్పటికీ పూర్వజన్మ కర్మ ఎలా అనుభవించాలి, భగవంతుడు భక్తులనే ఎలా పరీక్షిస్తాడు అనే విశేషాలు ఇందులో చెప్పారు. ఇవన్నీ ఒరియా భాషలో నుంచి సంస్కృతంలోకి మహానుభావుడు గీత గోవిందం రాసిన భక్త జయదేవుడు అనువాదం చేశాడు కాబట్టి మనకి దక్కాయి. ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు భక్తుల్నే పరీక్షిస్తాడు, రోగాలు ఇచ్చినట్టుగా ఇస్తాడు, కానీ వాళ్ళు ఆ రోగాల్ని తట్టుకుంటారు, కష్టాలు తట్టుకుంటారు, నిత్యం భగవద్గీత విడిచిపెట్టరు, హరినామస్మరణం విడిచిపెట్టరు. అందుకే నాయన గీతని విష్ణు సహస్రనామాన్ని విడిచిపెట్టకుండా నిరంతరం గానం చెయ్యి, ఆ గాన మహాప్రభావంతో ఈ జన్మలోనే విముక్తి పొందుతావు, మోక్షం రావడానికి ఎక్కువ కష్టపడక్కర్లా, కేవలం నామస్మరణం చేస్తే చాలు. సహస్రనామాల్లో అన్నీ కాకపోయినా కొన్ని చేసినా చాలటండి. ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, ఒకవేళ మనం పూర్తిగా 108 శ్లోకాలలో ఉన్న ఆ హరినామాలన్నీ చదవలేకపోయినా ఒక్కొక్క అక్షరం మహాపాపాలు తొలగిస్తుంది కనుక ఒక్కటైనా చదవండి, విశ్వస్మై నమః లేదా విష్ణవే నమః అనండి, ఆ మాత్రానికి ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఎప్పుడూ గీతని విష్ణు సహస్రనామాన్ని గానం చెయ్యి. ఇక నీ ధ్యేయం దేని మీద ఉండాలి, అజస్రం అంటే ఎల్లవేళలా శ్రీపతి రూపం, శ్రీ మహావిష్ణువు యొక్క రూపం, లక్ష్మీవల్లభుని యొక్క రూపం ధ్యేయం, దానినే ధ్యానించు. అంటే నీకెప్పుడు అది తప్ప ఇంకో రూపం కనపడకూడదు. మహాత్ములు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూస్తున్నా అందులో హరినే చూస్తారు. ఉదాహరణ ప్రహ్లాదుడే, ప్రహ్లాదుడికి వాళ్ళ నాన్నలోనూ విష్ణువే కనపడ్డాడు. పాము కాటేయడానికి ఓ పాములు వాడు ఆయన మీద కుసిగొలిపాడు, ఆ పాములోనూ హరి కనపడ్డాడు. తనని తొక్కిన ఏనుగులోనూ హరి కనపడ్డాడు, సింహంలోనూ హరి కనపడ్డాడు, నిప్పులో నీరులో ఉప్పులో పప్పులో అన్నిట్లోనూ పరమాత్మే కనపడ్డట్టు ఆయనకి. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరగువాడు, అంటే అందరినీ ఒకే రకంగా చూస్తాడని చాలామంది అంటున్నారు, అది ఎక్కడ కాదు, సమబ్రహ్మేతి వ్యజానాత్, సమ అంటే పరబ్రహ్మ, ప్రతి ప్రాణిలో పరబ్రహ్మను చూశాడు కాబట్టే స్తంభంలోంచి వచ్చి పరమాత్మ రక్షించాడు. కాబట్టి నిరంతరము మనకి హరి తప్ప మరొక ధ్యేయం ఉండకూడదు, ఎక్కడ ఏ వస్తువుని చూచినా అందులో విష్ణువే కనపడాలి, ఆయనే మన కంటిలో, ఆయనే మన ఒంటిలో, ఆయనే మన పంటి నుంచి బయటికి రావాలి. ఈ విధంగా నిరంతరం హరిని కీర్తించాలి, దర్శించాలి, స్పరిశించాలి, తలచుకోవాలి. ఆఖరికి నిద్రలో కూడా ఆయన్నే తలుచుకోవాలి. నిద్రలో కూడా సాధ్యమా? సాధ్యమే. నేను సాధన చేశాను కాబట్టి చెబుతున్నాను. పానీయంబులు త్రావుచున్, కుడుచుచున్, భాషింపుచున్, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షింపుచున్, సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్భూవర. తాగుతున్నప్పుడు, తింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, వేళాకోళమాడుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, ఎవరినైనా చూస్తున్నప్పుడు, ఇలా సర్వకాల సర్వావస్థలలో హరినామస్మరణము చేసి చేసి ప్రపంచమంతా హరిమయంగా చూశాడు ఆయన. దానికి ఎంత సాధన చేశాడో ఆలోచించండి మరి. కాబట్టి మనం కూడా నిరంతరం ఆ రూపమే చూడాలి, ఆ రూపమే ధ్యానించాలి. ఇంకా చిత్తం మనస్సుని సజ్జన సంగే సజ్జన సాంగత్యమునందు, అంటే మహాత్ములతో స్నేహం చేయడానికి నేయం పంపాలి. మన మనస్సును ఎక్కడ ఉంచాలి? నేయము అంటే ప్రయాణించదగినది. మన మనస్సు ఎప్పుడూ ఒక చోటకి ప్రయాణించాలి. ఎక్కడికి ప్రయాణించాలి? సజ్జన సాంగత్యమునందు. అంటే ఎప్పుడూ సజ్జనులతోనే స్నేహం చెయ్యి, మంచి వాళ్లతో స్నేహం చెయ్యి. పనికి మాలిన వాళ్లతో స్నేహం చేస్తే దిక్కుమాల కమ్యూనిస్టు పార్టీలో చేరితే ఎంతసేపు దేవుడు లేడు, హిందువులు తిట్టడం తప్ప ఏముందండి దరిద్రం? అసలు నాకు కనుక అవకాశం ఉంటే వీళ్ళందరినీ ఒకసారి కాల్చిపారేస్తానమాట, అంత కసిగా ఉంటుంది ఒక్కోసారి. నాకు ధైర్యం ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు, దాని గురించి నేనేం పట్టించుకోను. కాబట్టి ఎందుకు చెబుతానంటే, ఎప్పుడు నాస్తికవాదమే, ఎప్పుడు దేశద్రోహమే, ఇలాంటి పాపిష్టి వాడి వల్ల దేశానికి ఏమిటి ఉపయోగం చెప్పండి? అటువంటి వాడితో స్నేహం చేస్తే పరమ దరిద్రం. అసలు నాస్తికునికి నమస్కరించకూడదు. నాస్తిక్యం నాభివాదయ్యత్ అంటాడు నారద పురాణంలో. ఎవరికి దండం పెట్టాలి, ఎవరికి నమస్కరించాలి, ఎవరికి నమస్కరించకూడదో నారద పురాణంలో చెబుతూ, కితవం మోసగాడికి, భిన్న మర్యాదం శాస్త్ర మర్యాదలను తిరస్కరించిన వాడికి, నాస్తిక్యం నాస్తికవాదన అంటే వేదములు లేవని పలికేవాడికి, నా అభివాదయ్యత్ ఎప్పుడు దండం పెట్టద్దు అన్నాడంతే. ఇటువంటి పాపాత్ములకి నమస్కరిస్తే వచ్చే జన్మలో మనం కూడా మళ్ళీ దరిద్ర జీవితం వికలాంగులుగా పుట్టడం జరుగుతుందట. ఈ జన్మలో వికలాంగులు ఎవరనుకుంటున్నారు? చేతులు లేక కాళ్ళు లేక బాధపడుతున్న వాళ్ళంతా పూర్వజన్మలో పాపాత్ములకు నమస్కరించిన వాళ్ళు అని గరుడ పురాణంలోనూ ఉంది, మార్కండేయ పురాణంలో నరక వర్ణనలో ఉంది. అందుకే పాపాత్ముడు కనపడితే పక్కకి తప్పుకోండి, ఏం పర్వాలేదు. ఆ దౌర్భాగ్యుడికి నమస్కారం చేయకూడదనమాట. అందువల్ల ఎప్పుడు కూడా మన మనస్సు సజ్జన సాంగత్యమునందే ఉంచాలి. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే. మహాత్ములు కనుక మీరు ఎప్పుడు మంచి వాళ్ళంతా ఒక చోట చేరుతున్నారు, లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు? కాలక్షేపానికి చాలా ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి 2 గంటల సేపు కూర్చుంటున్నారంటే వీరంతా సజ్జనులే. ఇటువంటి వాళ్లతో స్నేహం చేస్తే అది చాలా మంచిది. కనుక నీ హృదయం ఎప్పుడు సజ్జనులతో స్నేహం చెయ్యడం మీదే ఉంచు. దేయం దేనజనాయచ విత్తం, ఇది ఇందాకే చెప్పాను. దేనజనులకు, కష్టాలలో ఉన్నవాడికి వీలున్నంత వరకు ధనమును ఈ ధన సహాయం చెయ్యి. ఎప్పుడు ధనం పేదవాడికి ఇవ్వాలి. పేదవాడికి ఇస్తే ఉపయోగం కానీ కోటీశ్వరుడికి ఇస్తే ఉపయోగం ఉంది? కోట్లు కోట్లు సంపాదిస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి మీకు ఏమైనా 10 రూపాయలు కావాలా అని 10 రూపాయలు చేతిలో దక్షిణ పెడితే అసహ్యంగా ఉంటుంది అది చూడడానికి కూడా. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. ఆకలి కొన్నవానికి అమృతంలాగా ఆహారం పెట్టాలి. పేదవాడికి ఏదో సాయం చేయాలి. ఇక్కడ విత్తము అంటే డబ్బునే కాదు, ఆకలితో ఉంటే అన్నం పెట్టుట, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చుట. ఆ సమయంలో మళ్ళీ కులమతాలు చూడొద్దన్నాడండి. అతిథిల్ కాల సమాగతున్ ఘనబు భుక్షార్తున్ పథిశ్రాంతు ఆతత మార్గోత్త ధూళిధూసరిత గాత్ర స్వేద బిందోత్కరాన్వితు అజ్ఞాత కులాభిధాను అజ్ఞాత కులాభిధానుగతి అమ్మహాత్మున్ మతి విష్ణుంగా కొలవంగనీకొగు శుభంబుల్. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు చెప్పిన మాట ఇది, మారణగారి పద్యం ఇది. ఎవడైనా నీ ఇంటికి ఆకలితో మధ్యాహ్నం పూట వచ్చాడు, అయ్యా ఆకలి అన్నాడు, లేదా ఎవరో ఒక ఆయన పేదవాడు వచ్చి కట్టుకోవడానికి గొడ్డలు లేవు, చలికాలం వస్తోంది కాబట్టి గొడ్డ ఇవ్వండి, కప్పుకోవడానికి ఒక దుప్పటి ఇవ్వండి అని అడిగాడు. ఏదో కష్టంతో ఎవడో ఒకడు సమయానికి వచ్చి నిన్ను అడిగాడు. ఆ అడిగినప్పుడు వాడు ఎవడు అని అడగద్దు. వాడి కులము, వాడి మతము, వాడి శీలము, ఇవన్నీ నీకు అనవసరం, వాడు ప్రాణం పోతూ నీ దగ్గరకు వచ్చాడు, వాడు చెమటతో అసహ్యకరంగా ఉన్న జుగుప్సాకరంగా ఉన్న అవేమీ పట్టించుకోకుండా, నాయనా విష్ణుదేవా ఈ రూపంలో వచ్చావా అని అతన్ని విష్ణువు కింద భావించు, నీకు తోచిన సాయం చెయ్యి. ఇంత ఆకుంటే ఆకే పెట్టు, అన్నం ఉంటే అన్నం పెట్టు, వీలుంటే గొడ్డడిగితే గొడ్డ పెట్టు, ఏదో ఒకటి అసహ్యించుకోకు, తిట్టకు. అది కూడా ఇవ్వలేని దరిద్రం నిన్ను పట్టి పీడిస్తే ఇవ్వలేకపోతున్నాను పక్కింటికి వెళ్ళు అని ప్రేమతో ప్రీతితో పంపించు, చీపో అని అనకు. అలా అన్నవాడు వాడు పుణ్యాత్ముడు, అంతేగాని తక్కిన వాళ్ళు పుణ్యాత్ములు కాదు. తక్కిన వాళ్ళు ఉండి లేని వాళ్ళు అన్నారండి. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడు చెప్పాడు. కాశీఖండంలో ఏమన్నాడో తెలుసా? గృహమాయాంతం అతిథిం దృష్ట యోగురుర్ భక్తి మన్యతే సగురుర్ నగురుర్ గురుహు అన్నాడు ఆయన. ఇంటికొచ్చిన అతిథి ధనవంతుడైనా పేదవాడైనా ఇద్దరినీ సమానంగా చూడు. డబ్బున్నవాడిని గౌరవించి పేదవాడిని ఎప్పుడూ అసహ్యించుకోకు. ఇంటికొచ్చాడు వాడు విష్ణువుతో సమానం అతిథి కాబట్టి వాడిని గౌరవించు. అలా గౌరవించిన వాడు గొప్పవాడు తప్ప, లేకపోతే శరీరం ఉన్నవాడు డబ్బున్నవాడు వాడు గురువు కాదట, వాడు గొప్పవాడు కాదట. దాన్నే శ్రీనాథుడు అనువాదం చేస్తూ అతిథి కడునల్పుడైన అత్యధికుడైన ఇంటికే తెంప ప్రియమందునెవ్వడేని వాని గౌరవం అది గౌరవంబుగాని కాదు గౌరవమాకార గౌరవము. ఇంటికొచ్చిన వాడు అల్పుడైనా అధికుడైనా గొప్పవాడైనా సామాన్యుడైనా ఎటువంటి వాడైనా వాణ్ణి గౌరవించు. నీకు తోచింది అలా ఇచ్చిన వాడు గొప్పవాడవుతాడు. అంతేగాని లేకపోతే వాడు ఇంకెంత సంపద ఉన్నా ఎంత అందగాడైనా వాడి గౌరవం గౌరవం కాదు, వాడి ఆకారం గొప్పది కాదు పొమ్మన్నాడు అంతే. అందువల్ల వీలున్నంత వరకు పేదవాడికి ఏదో ఒక సాయం చెయ్యి, అప్పుడు నువ్వు విష్ణు స్వరూపాన్ని పొందుతావు, ఈ జన్మలో ముక్తి పొందుతావు. ఇంతకీ ఈ లక్షణాలు రావాలంటే ఏది గేయం గీతానామ సహస్రం, దేయం దేన జనాయే చ విత్తం, నేయం సజ్జన సంగే చిత్తం, ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ, గోవింద గోవింద అని స్మరించగా స్మరించగా ఇవి వస్తాయట. అందుకని ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఈ ప్రతి గేయం ఎందుకు చెప్పాడంటే గోవిందుని స్మరించటం వల్ల ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఉన్న దోషాలు పోతాయి, మంచి నీకు లభిస్తుంది, కాబట్టి గోవిందుని మాత్రం మర్చిపోక. చివరికి మళ్ళీ మనం అక్కడికి రావాలి. ఇప్పుడు 28లో సుఖత క్రియతే రామాభోగ పశ్చాత్ హంత శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. ఎక్కువ సుఖాలు అనుభవిస్తే చివరికి రోగాలు వచ్చి పడతాయి. బాగా దొరికాయి కదా అని సుఖాలు అనుభవిస్తే సుఖాలు వెంటబడితే. ఇక్కడ రామాభోగ అంటే రకరకాల సుఖాలన్నమాట. శరీర సుఖమే శాశ్వతం అనుకుని శరీరాన్ని ఇష్టం వచ్చినట్టుగా సుఖాల వెంట గెంటితే స్త్రీలోలత్వం, మద్యపానం, సిగరెట్లు కాల్చడాలు, తెగ తిని ఎప్పుడు మంచం మీద పడుకోవడాలు, రెండు అడుగులు నడవరెండు కొంతమంది అదేమిటో తినడం పడుకోవడం, ఇవన్నీ సుఖాలు. దానివల్ల ఏమవుతుందట? పశ్చాత్, ఈ సుఖాలు ఎక్కువ అనుభవిస్తే ఆ తర్వాత ఏమవుతుంది? శరీరే రోగ హంత. ఓ రోరి, నీ శరీరం రోగాలతో నాశనం అయిపోతున్నాడు. ఎక్కువ సుఖాలు అనుభవిస్తే రోగాలు వస్తాయి. భోగే రోగ భయం, భోగములు ఎక్కువైతే రోగములు వచ్చి తీరుతాయి. కాబట్టి ఎప్పుడు ఎక్కువగా భోగాలు అనుభవించకూడదు. జ్ఞానులు ఏం చేస్తారంటే ఎన్ని సుఖాలు ఉంటాయో అయినా వాళ్ళు నిత్యం వ్యాయామం చేస్తారు. మంచం మీద పడుకుంటారు, నేల మీద పడుకుంటారు, కారులోనూ పెడతారు, నడక చేస్తారు. వాళ్ళు సుఖాలకు అలవాటు పడిపోరు. కొంతమంది ఉంటారు కర్మ ఎప్పుడు సుఖలాలసత్వంలో ఉంటారు. ఇక అది ఇదేని కాకుండా సకల సుఖాలు అనుభవించి రోగాలు తెచ్చుకుంటారు. మన కళ్ళ ముందు చూస్తున్నాం కదండి, తెగ తాగాడు ఒక ఆయన, ఏడాది పాటు ఆసుపత్రి పాలయ్యాడు. ఇప్పుడు ఎవడు రక్షిస్తాడు? అంత మరీ ఇంద్రియ నిగ్రహం లేకుండా ఉండడం ఏమిటి? ఏవైనా సుఖాలు అనుభవించేటప్పుడు కూడా కొంచెం వెనక ముందు చూసుకోవాలట. రేపు పొద్దున మన శరీరం వ్యాధిగ్రస్తమైతే రోగగ్రస్తమైతే ఎలా బ్రతుకుతామనే జ్ఞానం లేకుండా ఇంద్రియాలకు లొంగితే సర్వనాశనం అయిపోతాడు. అతి భయంకరమైనవి ఇంద్రియములు. సుఖం పెట్టే కొద్దీ పెడతాయి. అందుకే పూర్వకాలంలో ఆడవాళ్ళంతా ఆరోగ్యంగా ఎందుకున్నారో తెలుసా? రోట్లో వేసి దంచుకునేవారు, వంట చేసేవారు, పాలు పితుక్కునేవారు, నీళ్లు తెచ్చుకునేవారు. ఆ రోజుల్లో స్త్రీలకి రోగాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడేమో అన్నం వండడానికి కుక్కరు, అది కుషు కుషు అని కూసేలోపు సీరియల్ అయిపోతుందన్నమాట. అత్తవా పెంట మీద చెత్తవా అనే సీరియల్ అయ్యేలోపు అన్నం ఉడుకుతుంది. చట్నీ గ్రైండర్లో వేసి మిక్సీలో అది కుయి కుయి అనేలోపేమో జబర్దస్త్లో రెండు పాటలు అయిపోతాయి. ఇలా 24 గంటలు మన పనులన్నీ యంత్రాలు చేస్తున్నాయి. దానితో మన శరీరం కాస్త ఏమైపోయిందనమాట, రోగ యంత్రం అయిపోయింది. ఇక మన శరీరం మన మాట వినడంలా. అందుకే ఈ స్టేజీ మీదకి ఎక్కలేకపోతున్నారు. ఓ దండ వెయ్యండి అని ఒక ఆయన చేతిలో పెడితే రామబ్రహ్మం గారు కాబట్టి మహాత్ములు కాబట్టి పైకెక్కారు. చాలామంది వజ్రనాథ్ గురువు గారు కాస్త తలకెక్కడికి తీసుకొచ్చి